శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. అంశము సిలువలో పలికిన మొదటి మాట. మూలవాక్యము లూకా సువార్త 23:34.
అనుభవిస్తూ ఆయన పలికిన 7 అమూల్యమైన మాటలు ధ్యానం చేయటం మంచిది. అందులో మొదటి మాటను ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయడానికి ఆశపడతా ఉన్నాను. లూకా సువార్త 23:34. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ప్రభు సైనికుల చేత పట్టబడి రోమా ప్రభుత్వం చేత నేరస్తుడిగా తీర్పు తీర్చబడి శాస్త్రులు పరిశీలుల చేత నిందించబడి ఆయన సిలువకు అప్పగించబడ్డ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చాలా తక్కువ. ఇలా ముతుకుంటూ ఉంటాడు, ఏమేమి మాట్లాడవా, వాళ్ళు నీ నేరాలు నీ మీద మోపుతున్నారు, నువ్వు మాట్లాడవా అన్నప్పుడు కూడా ప్రభు మౌనంగా ఉంటారు. చివరికి నువ్వు అన్నట్లే అని చాలా తక్కువగా ఆయన నోరు తెరిచేది తక్కువ సమయం. ఇక్కడ సిలువ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయన నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారంటే ఈ మొదటి మాటలో మనుషులతో కాదు, ఆయన తల్లితో కాదు, రోమా అధికారులతో కాదు, కానీ పరలోకమందున్న తండ్రి దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన సిలువ శ్రమలో పలికిన మొదటి మాట ప్రార్థనను సూచిస్తూ ఉంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య మన లూకా సువార్త 3 ప్రారంభ పుటల్లో ఆయన ప్రార్థనతో పరిచర్య ప్రారంభించారు. ఆయన పరిచర్య ముగింపు కూడా ప్రార్థనతోనే ముగుస్తుంది. దేవా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్న ప్రార్థనతో ముగుస్తుంది. శ్రమకాలంలో ఆయన ఉన్నప్పుడు ఘోరమైన శ్రమల గుండా ఆయన వెళ్తున్నప్పుడు ఆయన మనుషుల వైపు చూడకుండా, శ్రమ వైపు చూడకుండా దేవుని వైపు మాత్రమే చూస్తూ ఆయన నీవలే నావలే సగటు సామాన్య మానవుడిగా ఆయన ఉన్నాడు. అక్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని వైపు చూస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అర్థం చేసుకుందాం, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను బైబిల్ పుటల్లో చాలా స్పష్టంగా చూడగలం. ప్రతి పరిస్థితుల్లోనూ దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు ఆయన చేసిన ఒకే ఒక్క పని, షడ్రకు మేషకు అభద్రగోలను మండుతున్న అగ్నిగుండాల్లో వేసినప్పుడు వారు చేసిన ఒకే ఒక్క పని ప్రార్థన. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థనకు నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో నీకు తెలుసు. నీ ప్రార్థన జీవితం ఎలాగుందో ఒకసారి ఎంతైనా ఆలోచన చేసుకోవటం మంచిది. కాబట్టి ప్రార్థనలో అద్భుతాలు చూస్తామన్నది మనం ప్రతి ఆదివారం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ సిలువలో ప్రభు పలికిన మాటల్లో మొదటి మాటను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తే 34 తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ 34 వీరు అన్న పదం 3 రాయబడింది. వీరేమి చేయుచున్నారో వీరిరుగరు వీరిని క్షమించుము. ప్రభు వీరు అన్న పదాన్ని 3 ఆ ఒక్క వాక్యంలో రాయించారు. కాబట్టి ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేశారు అన్నది చాలా ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన మాట. ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? సిలువ మీద ఉన్నప్పుడు తండ్రి ఈ సిలువ శ్రమను తప్పించు అని తన కొరకు ప్రార్థన చేశాడా? లేదు. తండ్రి, మీరు నాకు ఇచ్చిన నా తల్లి మరియను వదిలి వెళ్ళిపోతున్నాను, ఆమెకు సహాయం చేయమని తన రక్త బంధువుల కోసం ప్రార్థన చేశాడా? లేదు. ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేశారు అని మనం చూస్తే మనకి 6 కనబడతారు. ఆ 6 కేటగిరీ పీపుల్స్ కనబడతారు. కాబట్టి ఎవరు ఈ వీరు అన్నదాన్ని మనం చూడడం కొంచెం ప్రాముఖ్యమైన మాటని యువదే కాలం జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి వీరు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సులువు వేస్తున్నవారు, వీరిని క్షమించు అన్నాడు. వీరేమి చేస్తున్నారో వీరిరువురు గనక వీరిని క్షమించు అన్నాడు. ఎవరిని క్షమించుమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన అని చూస్తే, మొదటి కేటగిరీ పీపుల్ ఎవరంటే సైనికులు, రమారమి పోలీసులే మనమే, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు మనమే. సైనికుల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. సైనికులు యేసుక్రీస్తు ప్రభు పట్ల ఎలా ప్రవర్తించారు అని చూస్తే మనకు చాలా స్పష్టమైన విషయాలు అర్థమవుతాయి, కాబట్టి వారు ఎలా ప్రవర్తించారో చూడాలంటే అదే 34వ అధ్యాయము 1 మనం 33వ వచనం నుంచి చూసుకుంటూ రావాలి. 33వ వచనం నుంచి మనం చూసుకుంటూ రావాలి. 33వ వచనంలో ఏమనుందో చూడగలిగితే, ఒక్క నిమిషం లైన్ తీసుకుంటున్నా. 33వ వచనంలో మనం ఇలా చూస్తున్నాం, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడం వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఎవరి సైనికులు అంటే యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన వారు. అంతమాత్రమే కాదు, ఇద్దరు నేరస్తుల మధ్య ఒక నేరస్తునిగా చిత్రీకరిస్తూ యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేశారు. ఎంత కఠినంగా ప్రభు పట్ల వీరు ప్రవర్తించారో చెప్పడానికి ప్రయత్నం ది ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీలో ఆ డైరెక్టర్ చేశాడు ఆయన. 39 కొరడా దెబ్బలు ప్రభువుకు విధించబడ్డప్పుడు ఇద్దరు సైనికులు పోటీ పడతారు, ఆయన కొట్టడానికి ఇద్దరు సైనికులు పోటీ పడతారు. ఎవరు బలంగా కొడతారు, ఎవరు అలసిపోకుండా కొడతారు, ఎవరు దెబ్బలు ఎక్కువగా ఆయన తగులుతాయని ఇద్దరు సైనికులు పోటీ పడి మరలా వారు కొట్టిన దెబ్బలకి ఆ ఇనుప సంఖ్యలకు ఆయన వీపంతా చిట్లిపోయి మాంసం ముద్దల్లా మారిపోయి వేరాడుతూ ఉంటుంది. అది వారికి సరదా. సైనికులకి ఎందరినో సిలువ వేసుకుంటూ వచ్చారు, ఇది కొత్త సిలువేం కాదు, చాలా మందిని వారు సిలువ వేసుకుంటూ వచ్చారు. అలాగే ఈరోజు కూడా సిలువ వేస్తున్నారు. ఆ హృదయాల్లో ఏమాత్రం జాలి కానీ కనికరం కానీ దయ కానీ లేదు, ఏమాత్రం కనికరం లేదు. బండబారిపోయిన హృదయాలు, కఠినాత్ములు ఆ సైనికులు. వారు ఎంతగా ప్రభువుని హింసించారంటే చాలా చాలా క్రూరముగా ఆయన్ని హింసించినట్లుగా లేఖనాల్లో చూస్తాం, చరిత్రలో మనం చూస్తున్నాం. ఆయన సిలువ వేసిన వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ సైనికులు ప్రభుతో ఎలా ప్రవర్తించారో అర్థం చేసుకోవడానికి కొంచెం ముందుకెళ్తే 36, 37 వచనాలు కూడా చూడాలి. అంతటి సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చీరకనిచ్చి, దాహం వేస్తుందంటే చేదునిచ్చారు. కనీసం మంచినీరు కూడా ఇవ్వడానికి వారికి మనసు రాల చేదునిచ్చారు ప్రభువుకి. 37వ వచనం, దూషిస్తున్నారు. కొట్టడం మాత్రమే కాదు, ఏమని దూషిస్తున్నారు, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఆయన కొట్టారు, ఆయన సిలువ వేశారు, ఆయన అపహసించిరి, ఆయనకు దాహం వేస్తే చిరకనిచ్చారు. ఏమాత్రం కనికరం లేకుండా ఒకరికొకరు పోటీ పడుతూ ఆయన హింసించడానికి ప్రయత్నం చేస్తున్న ఆ సైనికుల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూడగలం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29, 30 వచనాలు చూద్దాం. 27వ అధ్యాయము 29, 30 వచనాలు అక్కడ ఇలా చూస్తున్నాం, ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతుల నుంచి ఆయన ఎదుట మోకాల్లోని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. యేసుక్రీస్తు ప్రభు తల మీద ఉన్న ముండ్ల కిరీటం పిలాతు పెట్టమన్నది కాదు, శిక్షలో భాగం కూడా కాదు. ఆయన రాజు అంటున్నారు కాబట్టి, అయ్యా నీ రాజ కిరీటం ఏది, నీ బంగారు కిరీటం ఏది, నీకు బంగారు కిరీటం లేదు కాబట్టి వి విల్ ప్రిపేర్ యువర్ క్రౌన్, నీ కిరీటాన్ని మేము సిద్ధపరుస్తామన్నారు. పదునైన్ల ముండ్లతో ఉన్న కిరీటాన్ని సిద్ధపరిచి ఆయన తల మీద ఉంచి దాన్ని లోపల కల చొచ్చుకొని పోయేలాగా కొట్టి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయనకు అపహాసం చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. 30వ వచనంలో ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. బా, ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆ తల మీద పెట్టిన కిరీటం మీద రెల్లుతో కొడతా ఉన్నారు. ఏమాత్రం కనికరం లేదు, ఘోరమైన హింసలను ప్రభువుకు కల్పిస్తూ ఉంటే ఆ సైనికుల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, యేసుక్రీస్తు ప్రభు ఆయన బోధలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో మనకు తెలుసు. ఆయన బోధించిన బోధలో ఒక బోధ మత్తయి సువార్త 5:44 మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయుడి అన్నాడు. ఆ మాట చదువుతామంటే సాధ్యమా? శత్రువును ప్రేమించగలమా? హింసించే వారి కోసం ప్రార్థన చేయగలమా అని మనకు అనిపిస్తుంది. మన ప్రభు బోధించి కూర్చోలేదు, కానీ ఆయన ఏదైతే బోధించాడో దాన్ని ఆయనే పాటించి చూపించాడు. ఆయన ఏదైతే బైబిల్లో బోధించాడో ఆయన తన జీవితంలో ఆచరించి చూపించాడు. అందుకే ఈరోజు క్రైస్తవుల్లో క్షమాగుణం, ప్రేమతత్వం, ఓర్పు, సహనం, దీర్ఘశాంతం అన్నది ఎందుకు చూడగలుగుతున్నామంటే అది క్రైస్తవుల గొప్పతనం కాదు, కానీ మన ప్రభు చూపించిన అడుగు జాడలు మాదిరి. సరే, తెర మీద కనబడుతుంది సైనికులు. సైనికులు ఆయన ఇంతగా హింసించి సిలువ వేయడానికి తెర వెనుక కుట్రదారులు ఉన్నారు. వారే ప్రధాన యాజకులు, శాస్త్రులు. సెకండ్ కేటగిరీ పీపుల్ ఎవరు ఉన్నారు అని మనం చూస్తే ప్రధాన యాజకులు, శాస్త్రులు కనబడతారు. వీరు ఎంతగా మోసంలో ఉన్నారంటే వారు ధర్మశాస్త్రం చదువుతున్నవారే, వారు మందిరంలో యాజక పని చేస్తున్నవారే, వారు సమాజంలో భక్తి పనులుగా చలామణి అవుతున్నవారే. కానీ ఎంత మోసమో, ఎంత మోసమో. చాలామంది అంటున్నారు కేఏ పాల్ సంగతి ఏంటి, కేఏ పాల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, మీరేమంటారు? అయ్యా, ప్రవక్తలనే కాదు అబద్ధ ప్రవక్తలను మనం చూడాలి. బోధకుల కోసమే బైబిల్ చెప్పలేదు, దొంగ బోధకుల కోసం కూడా చెప్పింది బైబిల్. దేవుని దూతల కోసమే బైబిల్ చెప్పలేదు, సాతాను వెలుగు దూత వేషం ధరించుకుని రావడం కోసం బైబిల్ రాయబడింది. కాబట్టి అది పెద్ద విచిత్రమైన విషయం కాదు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువును సులువు వేయడానికి అప్పగించింది, ఆయన సులువు వేయమని ఫిర్యాదులు తీసుకొచ్చింది ఎవరో కాదు, భక్తిపరులే. భక్తిపరులుగా చలామణి అవుతున్న ప్రధాన యాజకులే, శాస్త్రులే. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వారు యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగా కుట్ర పన్ని అప్పగించారో లేఖనాల్లో చాలా స్పష్టంగా మనం చూస్తాం. ఇదే మత్తయి సువార్త 26:3-4 మనం చూడాలి. 26:3-4 ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోకి కూడివచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరు. ఏదో ఒక ఫాల్స్ అలిగేషన్ తీసుకొని రావాలి, ఏదో ఒక నేరారోపణ చేయాలి, ఏదో విధంగా ఆయన్ని సిలువకు అప్పగించాలి. ఆధారాలు ఏమీ దొరకట్లేదు, ఎలా పట్టించాలి, ఎలా ఇరికించాలి, ఎలా బంధించాలి అన్నదే వారి గురి, వేరే గురి ఏమి లేదు. ఆయన విశ్రాంతి దినమందు ఒక రోగిని స్వస్థపరిచాడు. అబ్బా, ఒక రోగిని స్వస్థపరచగలిగాడు, కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు, ఇది ఎంత గొప్ప కార్యము అని దాన్ని బట్టి ప్రభుని స్తుతించడానికి బదులు ఈయన ఏ రోజు చేశాడు? శనివారం చేశాడు. శనివారం చేయొచ్చా? విశ్రాంతి దినపు ఉల్లంఘన, మతాచారాన్ని తప్పిపోయాడు, మతాచారాన్ని మోసే ధర్మశాస్త్రాన్ని తృణీకరించాడు, ఉల్లంఘించాడు. అబ్బా, ఏదో ఒక కారణాన్ని పట్టుకొని ఆయన్ని చంపాలని మాయోపాయం కోసం వారు కనిపెడతా ఉన్నారని గ్రంథకర్త రాస్తున్నాడు. అదే 26:14-16 చూస్తే, 14 నుంచి 16 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువులో ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన యూదానికి 30 వెండి నాణాలు ఇచ్చి ఆయన అప్పగించమని 30 వెండి నాణాలు ధనం ఇచ్చారట, లంచం ఇచ్చారట. అదే 26:59 చూస్తే 59వచనంలో ఇలా రాయబడింది, అబద్ధ సాక్షుల కోసం వెతుకుతున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెదుగుచుండిరి. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. అది అనేక మందిని డబ్బుచ్చుకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు అయిన తప్పుడు నేరారోపణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఆయన చేసిన నేరం చాలా చిన్నది, దానితోటి ఆయన చిన్నగా శిక్షించి వదిలేయచ్చు, కానీ వాళ్ళ యొక్క కోపం ఎంత ఉందంటే ఆయన బ్రతకూడదు, ఆయన ఎంత చూడాలి, ఆయన చావు చూడాలని వాళ్ళు ఆశపడ్డారు. ఎవరు? మత పెద్దలే. రోమా ప్రభుత్వం పరిపాలన ఉంది కాబట్టి మరణశిక్ష తప్ప ఏ శిక్ష అయినా వేయడానికి యూదులకు అధికారం ఉంది, కానీ మరణశిక్ష విధించబడాలన్న కోరికతో ఏ నేరం లేనప్పటికీ, ఏ నేరం ప్రూవ్ కానప్పటికీ, ఎవిడెన్స్ లేనప్పటికీ ఆయన్ని పిలాత్ ముందు తీసుకొచ్చి నిలబెట్టారు. 27:1-2 ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన్ని బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతును అప్పగించిరి. పిలాత్ విచారణ చేశాడు, నాకే దోషం కనబడడం లేదు, నాకే తప్పు కనబడడం లేదు, ఎందుకు ఈయన శిక్షించాలి అంటే ఇంక పిలాతుకి సమాధానం చెప్పడానికి బదులు సమాధానం చెప్పలేక జనం అందరినీ డబ్బిచ్చి తీసుకొచ్చారు కదా ఎలక్షన్ పార్టీలకి, ఎలక్షన్ క్యాంపెయిన్కి, అలాగా అక్కడ జనాన్ని తీసుకొచ్చి జనం అందరిని పురుకొల్పుతున్నారు. ఏమని ఏసును సిలువ వేయాలి. పిలాతు ఎంత చివరికి ఇలా అంటాడు, ఇదిగో పస్కా పండుగ వచ్చింది కదా, పస్కా పండుగలో ఒక ఆచారం ఉంది, ఒకవేళ నేరమే చేశాడు అనుకుందాం, ఆచారం ప్రకారం ఒక ఖైదీని వదిలిపెట్టాలి, పోనీ దాని ప్రకారంగానే యేసుక్రీస్తుని వదిలేస్తానంటే యేసుక్రీస్తు వద్దు మాకు బరబ్బా కావాలన్నారు. ఎవరి బరబ్బా? బందిపోటు దొంగ, ఊళ్ళను దోచుకున్నవాడు, హైవే దోపిడీలు చేసినవాడు, అరాచకాలు చేసిన వాడు మాకు కావాలి, ఏ నేరం చేయని యేసును మాత్రం సిలువ వేయాలి. కదా శ్రీని పిల్లలంతా ప్రధాన యాజకులు పెద్దలు జరిగిస్తూ ఉన్నారు, దేవా వీరేమి చేస్తున్నారు, వీరిరుగురు వీరిని క్షమించుము అన్న ఆ క్షమాపణ ప్రార్థనలో ఎవరి కోసం మన ప్రభు ప్రార్థన చేశారంటే ఆయన మరణం కొరకు కుట్ర పనిన ఆ ప్రధాన యాజకులు శాస్త్రుల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది ఎంత కష్టంగా ఉంటుందంటే మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం చాలా మంది శత్రువులుగా చేసుకుంటున్నామేమో, చిన్న చిన్న తప్పిదాలనే మనం మర్చిపోలేకపోతున్నామేమో. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే, నేను సూటిగా అడుగుతా ఉన్నాను, క్రైస్తవుడుగా నువ్వు అనుకుంటున్నావు, బైబిల్ దగ్గర తీసుకొచ్చి నీ జీవితాన్ని పెడితే నువ్వు క్రైస్తవుడో కాదో బైబిల్ చెప్తుంది. నువ్వు ఒకవేళ క్రైస్తవుడు అయితే నీకు శత్రువు అంటూ ఎవరు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే నీ ప్రార్థనలో నీ శత్రువుల కోసం కూడా నువ్వు ప్రార్థన చేసే మెట్టులోకి రావాలి. లేదు అంటే నువ్వు క్రీస్తు దాసుడు కాదు, క్రీస్తుని వెంబడిస్తున్నవాడు కాదని ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరు ఆయన క్రూరంగా హింసించి చంపిన సైనికులు, మరొకరు అన్యాయంగా మాయోపాయాలు దొంగ సాక్షులను తీసుకొచ్చి ఆయన సిలువకు అప్పగిస్తున్న ప్రధాన యాజకులు, మూడవ కేటగిరీ ఎవరంటే పరిసయ్యులు సద్దూకయ్యులు. వీరు కూడా మతాచారం కలిగిన వారే, వీరు ధర్మశాస్త్రం చదువుతున్న వారే, కానీ వీరి పని ఏంటంటే ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడేమో అని పరీక్షించడమే. వీళ్ళ భూతద్దం పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు ఆయన వెనకాల, ఎక్కడైనా మాట జారుతాడా, ఎక్కడైనా విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తాడా, ఎక్కడైనా దొరుకుతాడా, ఇంకంతే. ఆయన ఎవరో, ఈయన ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన ఎందుకు ఇప్పటిదాకా ఏ ప్రవక్త చేయని అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఈయన మెస్సయ్యేమో అన్న తలంపు వరకు లేదు, ఎక్కడ దొరుకుతాడు, ఎప్పుడు మూసేద్దాం అన్నది వాళ్ళ ఉద్దేశం. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వచనంలో దేవుడు వారి కోసం ఒక మాట రాయించాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వచనం 12:14 అంతట పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచించేసిరి. ఈ పరిసయ్యులు పునరుద్ధానం లేదు, సద్దూకాయలు పునరుద్ధానం లేదు అని వాళ్ళు నమ్మేవారు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం ఉందని బోధిస్తా ఉంటే అబ్బా ఎన్ని ప్రశ్నలు వేస్తారు, అయ్యా ఒక స్త్రీ ఉంది భర్త చనిపోయాడు, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా తమ్ముడు ఆమెను చేరదీసి పిల్లల కనాలి కాబట్టి తమ్ముడు చేసుకున్నాడు, ఈ ఏడుగురు చేసుకున్నాడు, ఈ ఏడుగురు చచ్చిపోయారు, ఆమె కూడా చచ్చిపోయింది, పునరుద్ధానంలో ఏడుగురితో కాపురం చేస్తుందా ఒకరితో కాపురం చేస్తుందా, ఆ ఒకడు మొదటి వాడా చివరి వాడా ఎవరై ఉంటారు నువ్వు చెప్పు. అబ్బా ఎందుకోసం అడిగారు ఆ ప్రశ్న? పునరుద్ధానం మీద ఆసక్తితో అడగలా, పునరుద్ధానం లేదు అని చెప్పి ఆ నోటితో చెప్పించడానికి ఏదో విధంగా ఆయన నోటితో కాదు అనిపించడం కోసం చిక్కులు పెట్టడానికి ప్రశ్నించేవారుగా ఆయన సంహరించడం కోసం తప్పులు వెతికేవారుగా ఉన్నారు పరిసయ్యులు సద్దూకాయులు. మూడో తెగ. 4వ తెగ సామాన్య ప్రజానీకం. ఎంత గొప్పవాళ్ళంటే ఈ ప్రజలు ఆయన చేసిన మేలులు కావాలి, ఆయన చేసిన స్వస్థతలు కావాలి, ఆయన చేసిన అద్భుతాలు కావాలి, ఆయన చేసిన గొప్ప ఘనకార్యాలకు చూడాలి, అవన్నీ కావాలి ఆయన మాత్రం వద్దులకి. యేసుక్రీస్తు ప్రభు చేసిన మేలులన్నీ కావాలి, యేసుక్రీస్తు ప్రభు మాత్రం వద్దు. అది జనం యొక్క నాడి. అందుకే ఆ రోజు ఆ పిలాతు తీర్పు తీరుస్తున్నప్పుడు ప్రజలందరూ ఉన్నారు, డబ్బు ఇస్తే డబ్బు కమ్ముడైపోయారు, అరవమంట అరుస్తున్నారు, ఆయన సిలువ ఏమని కేకలు పెట్టమంటే కేకలు పెడుతున్నారు తప్ప కనీసం ఆలోచించేసి ఎవరైనా మనకేం చేశాడు, 5,000 మందికి ఒక్క పూట భోజనం పెట్టాడు, 7,000 మందికి భోజనం పెట్టాడు, చనిపోయిన లాజను లేవనెత్తాడు, అనేక మంది రోగులకు స్వస్థపరిచాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు కదా, ఈయనకి విరోధంగా మనం ఎందుకు మాట్లాడాలి అనుకున్నారా? లేదు. చూడండి వాళ్ళ కోసం మత్తయి సువార్త 27వ అధ్యాయము 21వ వచనంలో ఆ ప్రజల కోసం రాయబడుతుంది. 27వ అధ్యాయము 21వ వచనంలో ప్రజలకు ఆయన ఆప్షన్ ఇస్తున్నాడు, నేను ఎవరిని వదిలిపెట్టాలి, బరబ్బాను వదిలిపెట్టమంటారా, యేసును వదిలిపెట్టమంటారా, ఇదిగో యూదుల రాజు, ఇదిగో మీ రాజు అని చెప్పి పిలాతు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రజలు మాత్రం అరుస్తూ ఉన్నారు. 21వ వచనంలో పిలాతు ప్రశ్నించాడు. 20వ వచనం చూడాలి. 20వ వచనం ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకు యేసును సంహరించుటకు జన సమూహమును ప్రేరేపించిరి. ప్రజలను ప్రేరేపిస్తే 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. సిలువ వేయమని ప్రజలు కేకలు వేస్తున్నారు. ఏ ప్రజలు? ఆయన చేత మేలు పొందిన వారే, ఆయన చేత సూచికలు చూసిన వారే, ఆయన చేసిన అద్భుతాలు చూసిన వారే, ఆయన పెట్టిన రొట్టె ముక్కలు చేప ముక్కలు తిన్నవారే వారే ఆయన సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. చివరికి అన్నాడు, అన్యాయంగా సిలువ వేస్తున్నాము, ఈయన రక్తం నా మీద ఉండకూడదు అని చెప్పి పిలాతు చేతులు కడుక్కుంటా ఉంటే ఆ ప్రజలు అంటారు, ఎంత భయంకరమైన మాట. 25వ వచనంలో ఒక భయంకరమైన మాట మనం చూస్తున్నాం. 25 అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకనిరి. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించను. ఆయన సిలువ వేయమని కేకలు వేశారు. ఒకప్పుడు దావీదు కుమారుడా కనికరం చూపించమని కేకలు వేసింది వీరే. ఆయన సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. చివరికి అంటారు, ఆయన చనిపోతే ఒకవేళ దేవుని ఉగ్రత వస్తే మా మీదకి రానివ్వండి, మా పిల్లల మీదకి రానివ్వండి, మా మీదకి రానివ్వండి, మా పిల్లల మీదకి రానివ్వండి అంటున్నారు ప్రజలు. ఆయన ఆ అమాయక ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 21 నుంచి 23వ వచనాల్లో ఈ ప్రజల వైఖరిని వైద్యుడైన లూకా చాలా బాగా చిత్రీకరిస్తాడు. లూకా సువార్త 23:21-23. వారు వీనిని సిలువేయము సిలువేయము అని కేకలు వేసిరి. మూడవ మాడు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కారం చేశాను, ఇతని ఎందు మరణముకు తగిన నేరమేమియో నాకు అగపడలేదు గనక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. అయితే వారుకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీళ్ళని సిలువేయమని అడగగా వారి కేకలే గెలిచాను అన్నాడు. అంతరిచరట వారి కేకలే గెలిచాను. ఎవరి కేకలు? ప్రజల కేకలు. దేవా, వీరేం చేస్తున్నారో, వీరెరుగరు, వీరిని క్షమించు అని చేసిన ప్రార్థన ఆ ప్రజల కోసం ఆయన చేస్తున్నాడు. ఆ ప్రజల కోసం ఆయన చేస్తున్నాడు. ఆయనతో పాటు తిని ఆయన అద్భుతాలు చూసి ఆయన్ని 30 వెండి నాణాలకు అమ్మేసిన యూదా కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కంటే ప్రజలు ముఖ్యమని, ఆ వాస్తవంగా విడిపించి అధికారం ఉన్న నాకెందుకు వచ్చిన గొడవ అనుకుని ఆయన్ని సిలువకు అప్పగించడానికి తన చేతులు కడిగేసుకుని అందులో వారితో పాటు చేతులు కలిపిన వాడిగా మారిపోయిన పిలాతు కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చివరిగా ఎవరి కోసం ఆయన ప్రార్థన చేశాడంటే ఆయన మరణానికి కారణమైన మరొక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. చూద్దాం, 2 కొరింథీ పత్రిక 5:21. రెండో కొరింథీ పత్రిక 5:21లో ఇలా చూస్తున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎందుకు ఆయన సిలువ ఎక్కాడంటే ఆయన పాపిగా కనబడుతున్నాడు కాబట్టి. పాప మెరుగని ఆయన పాపముగా మారిపోయాడు. ఎవరి కోసం? మన కోసమే. మళ్ళా చెప్తున్నాను, ఆ సిలువ వెనకాల ముఖ్యమైన పాత్ర పోషించింది ఎవరంటే నువ్వు నేనే. నువ్వు నేనే. నేనెప్పుడు ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు, మన పాపాలు మన ప్రభువుని సిలువకు అప్పగించాయి. ఒకవేళ ఆయన సిలువ మరణాన్ని పొందకపోతే దేవుని ఉగ్రతకు నువ్వు నేను బలి కావలసిందే. అందుకే 1 పేతురు 3:18 అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి అంటాడు గ్రంథకర్త. ఆయన నీతిమంతుడు, కానీ ఎందుకోసం సిలువ యాగం చేస్తున్నారంటే అనీతిమంతులమైన మన కోసం. రోమపత్రిక 5:8 ఎందుకోసం ఆయన సిలువ పొందాల్సి వచ్చిందో అక్కడ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 5:8 చూస్తే ఇలా రాయబడింది, 5:8, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అర్థం చేసుకుందాం, ఆయన సిలువ వేసిన వారిలో సైనికులు ఉన్నారు, ఆయన సిలువ వేసిన వారిలో ప్రధాన యాజకులు శాస్త్రులు ఉన్నారు, ఆయన సిలువ వేసిన వారిలో పరిసయ్యులు సద్దూకయ్యులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పిలాతు ఉన్నాడు, యూదా ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే నువ్వు నేను కూడా ఉన్నాం. మనందరి కొరకు ఆయన సిలువలో ఉండి, దేవా వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేశాడు. నేను అంటాను, ఒకవేళ ఆయన ప్రార్థన క్షమించమని ప్రార్థన చేయకపోతే ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నప్పుడు అదే యెరూషలేములో గొప్ప భూకంపం కలిగిందని చరిత్రకారులు రాస్తున్నారు. దేవాలయం నడిమికి చిరిగిపోయింది, తెర నడిమికి చిరిగిపోయిందని చరిత్రకారులు రాస్తున్నారు. ఆకాశం అంతా మబ్బు కమ్మిందని చరిత్రకారులు రాస్తున్నారు. ఆయన దేవా క్షమించమని ప్రార్థన చేసి ఉండకపోతే ఆ రోజు ఆ యెరూషలేము పట్టణం ఏమైపోయేదో, దేవుని ఉగ్రత వారి మీద ఎంతగా రగులుకునేదో. ఆయన క్షమించమని ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన వ్యర్థం కాలేదు, దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. అందుకే మొట్టమొదటిగా క్రైస్తవులుగా మారింది ఆయుధులే. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే అదే యూదులు యెరూషలేములో కూడుకున్నప్పుడు, అదే యూదులతో దేవుడు తన ఆత్మ ద్వారా పేతురు నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు, అయ్యా తెలియక చేశాం, మమ్మల్ని ఏం చేయమంటారు, మేము ఎలా దేవుని ఉగ్రతను తప్పించుకోవాలన్నప్పుడు యేసుక్రీస్తు నామాన బాప్తిస్మం తీసుకోమని ఆయన ప్రకటించాడు. 41-42 వచనాల్లో 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. దేవుడు వారి మరణాన్ని చూడకుండా వారిని జీవంలోకి తప్పించడానికి, వారిని మరణం నుంచి తప్పించి జీవంలోకి నడిపించడానికి కారణం ఏంటంటే, లోక రక్షకుడైన యేసు దేవుని ఎదుట చేసిన విజ్ఞాపన, ఆయన చేసిన ప్రార్థన తండ్రి తప్పకుండా ఆలకిస్తాడు. గనక ఆయన ప్రార్థన చేసి ఘోరాతి ఘోరంగా ఆయన సిలువ అప్పగించిన వారందరినీ ఆయన క్షమించాడు. ఆయన మరణానికి ఎవరిని ఉత్తరవాదం చేయలేదు. ఆ యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట క్షమాపణ ప్రార్థన మనకు నేర్పిస్తూ ఉంటే, మనము మన ప్రభు చేత ఏమని బోధించబడ్డాం, మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయుడి, హింసించే వారి కోసం ప్రార్థన చేయుడి. మనం కొంతకాలంగా ప్రార్థన చేస్తున్నాం. గ్రాహం స్టేన్స్ గారి జీవితం మీద ఒక మూవీ రిలీజ్ అవుతుంది, హాలీవుడ్లో తీస్తున్నారు, బాలీవుడ్లో తీస్తున్నారు. ఆ మూవీ రిలీజ్ కాకుండా, ఇండియాలో రిలీజ్ కాకుండా అనేక మన ఆటంకాలు కల్పిస్తున్నారు. ప్రార్థన చేస్తాం, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. ద లీస్ట్ ఆఫ్ దీజ్, అల్పులైన వీరు సమాజం చేత చేతరించబడుతూ ఊరు వెలుపులకు నెట్టివేయబడుతున్న కుష్టి రోగుల మధ్య సేవ చేయడానికి ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి వచ్చాడు గ్రాహం స్టేన్స్. 1965లో వచ్చి 34 సంవత్సరాలు కుష్టి రోగుల్ని తండ్రిని కొడుకింట్లోంచి బయటకు గెంటేస్తాడు, ఆ కూతురు ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు, పిల్లల ఇంట్లోంచి బయటకు గెంటారు. కుష్టి రోగం అంటే అది పెద్ద పాపం, కర్మ, శాపం, అంటి రోగం అని చెప్పి భావించి బయటకు గెంటేస్తుంటే, ఒక డాక్టర్గా ఉన్న ఆయన ఒరిస్సా ప్రాంతానికి వచ్చి ఆ బారిపాదలో ఆ కుష్టి రోగులకి ఒక చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసి ఆయన భార్య గ్లాడిస్ టెన్స్ ఇద్దరు కూడా తెల్లవారు ఈ కుష్టి రోగులను తమ చేతులతో పట్టుకుని వారికి క్రసికారుతున్న గాయాలకి కట్లు కట్టి ఎంతో మంచి సేవ చేస్తే, గ్రాహం స్టేన్స్కి మన దేశం ఇచ్చిన బహుమానం ఏంటి, గ్రాహం స్టేన్స్కి మన దేశం ఇచ్చిన బహుమానం ఏంటంటే, ఆయన్ని ఆయన ఇద్దరు కుమారులను సజీవ దహనం చేశారు. కారులో ఉన్నప్పుడు సజీవ దహనం చేశారు నిలువుగా. అంత ఆ పిలుపు 10 సంవత్సరాల బాబు, తిమోతి 6 సంవత్సరాల బాబు, ఆ ఇద్దరు బిడ్డలను కూడా చంపేశారు, గ్రాహం స్టేన్స్ని చంపేశారు. వాళ్ళని చంపేసిన తర్వాత ఆ తల్లి ఈరోజు కూడా బ్రతికే ఉంది. ఆ తల్లి గ్లాడీ స్టేన్స్ అంటది, నా భర్తని నా పిల్లల్ని చంపిన వారిని నేను క్షమిస్తున్నాను. ఆ మాట అర్థం కాలేదు భారతదేశానికి. ఒక్కసారి నివ్వెరిపోయారు. ఒక్క శాపనార్థం లేదు, కోర్టు దగ్గరకు వచ్చి నాకు న్యాయం చేయనని అడగలేదు, భారత ప్రధానికి అర్జీ పెట్టుకోలేదు. ఆమె అంటుంది, నా భర్తను చంపిన వారిని నా పిల్లల్ని చంపిన వారిని నేను క్షమిస్తున్నాను. ఎందుకు ఆ ప్రేమ వచ్చింది ఆమెకి, ఎక్కడి నుంచి ఆ ప్రేమ వచ్చిందంటే, మన ప్రభు రక్షకుడు మనకు చూపించిన మాదిరి, దేవా వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించుము. చివరిగా ఆమె అంటది, ఆమె కూతురు అంటది, యేసుక్రీస్తు ప్రభు కోసం నా తండ్రి చనిపోవడానికి నా తండ్రిని అర్హుడిగా ఎంచిన దేవునికి స్తోత్రం అంటది ఆ కూతురు. ఎస్తేరు ప్రభు మహాకృపను బట్టి ఆ మూవీ రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతున్న విజయవాడలో నిన్న మాత్రమే రిలీజ్ చేశారు పీవీపీలో. నిన్న, ఈరోజు, రేపు, రోజు ఒక షో మాత్రమే సాయంత్రం 7 గంటలకి. నేను చిన్నబాబేశ్వర గారు వెళ్ళగలిగాం. ఈరోజు ఫ్యామిలీ అంతా తీసుకుని వెళ్ళడానికి ఆశపడుతున్నాను. దయచేసి నా రిక్వెస్ట్ అనేది, 10 ప్రసంగాలు మీ మీద చూపించిన ప్రభావం కన్నా ఆ ఒక్క మూవీ ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి, క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి ఏం చేశారు, ఇన్ రిటర్న్ గా మన దేశం వాళ్ళకి ఏం చేసిందో మీకు అర్థం కావాలంటే, గొప్ప చిత్రం దేవుడు. ఆ ప్రేమను మనం మర్చిపోలేం. నేను ఎలా జీవించాలా అన్న విషయం మనకు అర్థం అవుద్ది. కుదిరితే కుటుంబాలతో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మన ప్రభు మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతగా ఆయన సిలువ వేసి, ఆయన అప్పగిస్తూ, కొరడాలతో కొడుతూ, ఆయన కొరకు అబద్ధ సాక్షులు పెట్టిన మన పాపాల వల్ల ఆయన సిలువ వేయబడితే, ప్రభు నీ పక్షంగా నా పక్షంగా అని అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము. అందుకోసమే మనం ఇంకా బ్రతుకున్నాం, అందుకోసమే మనం ఇంకా ఈ లోకం ఇంకా కొనసాగుతూ ఉంది. ఇన్ని నేరాలు ఘోరాలు చేస్తా ఉంటే దేవుడు ఉన్నాడా, ఉంటే చూస్తున్నాడా, చూస్తే ఎందుకు శిక్షించడు అని మనం అనుకుంటాం. కానీ ఆయన ప్రేమ మనం కొలవలేనంత ఎత్తైనది, మనం కొలవలేనంత లోతైనది, మనం కొలవలేనంత వెడల్పోయినది. అలాంటి ప్రేమ చేత మనం కూడా నింపబడదాము గాక. ప్రార్థన చేసుకుందాం.